ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీ సవితుర్వరేణ్యం భగోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే సకలహ్రీం సకలహ్రీం శ్రీ ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామకమలనయన దత్తాత్రేయాయ శరణం మమ మంత్రము యంత్రము తంత్రము. ఇది గురు పరంపర ఉపయోగించుకునేటువంటి సాధనాలు. ప్రతి గురువు దీన్ని ఉపయోగించుకుంటాడు, దాన్ని చెప్పడు చెప్పకపోవచ్చు అది వేరే విషయం. మంత్ర విద్య అర్థం అవటానికి ముందు ప్రకృతిలో జరిగేటటువంటి ఒక చిన్న సంఘటనని మీరు గమనించుకోండి. మురికి కాలువలోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, గంగానదిలోంచి నీరు ప్రవహిస్తూ ఉంటాయి, సముద్రంలో నీరు జేరుతూ ఉంటుంది. మనం బట్టలు ఆరేసుకుంటే ఆరేసిన బట్టల నుంచి నీరు ఇవాపరేట్ అవుతూ ఉంటుంది. ప్రతి చోట పృథ్వీ మీద అంతా కూడా ఒకేసారి సూర్యుడు వల్ల ఇవాపరేట్ అయ్యేటువంటి గుణము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. పనిచేశాక ఈ వాయుమండలంలోకి వెళ్లినటువంటి కణములు అన్ని ఒక చోట చేరకపోతే వర్షం కురవదు. వర్షాలు మీకు కావాలి అంటే ఏంటి కండిషన్? నీరు ఆపరేట్ అవటం కామనే, ఒక చోట జారకపోతే ఈ కణాలన్నీ కూడా నీరు కురవదు. ఆ కలవటం కూడా ఒక క్రిటికల్ మాస్ అని చెప్తా ఉంటాం మనం, అంటే ఒక నిశ్చితమైనటువంటి బరువు ఆ మేఘానికి లేకపోతే, దాన్నే కారు మబ్బులు అంటాం కదా, అప్పుడు కానీ అవి దిగవు కిందకి. అంచేత ప్రతి కణము కూడా ఒక చోట చేర్చగలిగితే ఆ కణాలు మనకి ఉపయోగపడతాయి. ఇంకో ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ఖనిజాలు, ఓర్స్. భూమిలో ఇనుము, అన్ని లవణాలు ఉంటాయి కదా, అన్ని లోహాలు ఉంటాయి. కానీ ప్రకృతిలో తమాషా ఏంటంటే ఒక చోటకి లోహ కణాలన్నీ ఒక చోట చేరుతాయి, దాన్నే గనులు అంటాం మనం. ఇనుము మీరు ఇక్కడ తగినా దొరుకుతుంది, ఖచ్చితంగా ఉంటుంది, కానీ మనకి పనికొచ్చేటటువంటి శాతంలో ఉండవు. గనులలో మనకి ఉపయోగపడేటటువంటి శాతంలో ఉంటాయి. అంటే ఎక్కడుంటాయి? ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రకృతిలో కణముల యొక్క కలయిక అతి సహజ లక్షణం. అంతేగా, మానవ సమాజము మరి మనుషులందరూ కలిసి ఉంటున్నారు కదా. కానీ గందరగోళం ఎక్కడైందంటే వీడు కలుస్త కొట్టుకుంటాడు, అది పోగొట్టుకోవాలి మనం. గనిలో ఉన్నటువంటి కణాలు కొట్టుకో, ఆకాశంలో చేరేటటువంటి ఆ నీటి కణములు బాష్ప కణములు కొట్టుకో. ఎప్పుడవుతుంది కలిసిమెలిసిపోయి ఒక చోట ఉంటాయో ఉపయోగపడతాయి. మంత్రము అంటే అది, ఒకే భావన కల ఆలోచన నిరంతరము మీరు రిపీట్ చేస్తారు. రిపీట్ చేస్తే కదా కణము 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 కలుస్తుంది. మరి కలిస్తేమో వాళ్ళు ఖచ్చితంగా పదము పదార్థముగా మారి తీరాలి. అంచేత కొన్ని కోట్లు కొన్ని లక్షలు కొన్ని వేల సంఖ్యలో జపాలు చేయించడానికి ఉద్దేశం అది. రివర్స్ ఆర్డర్ లో ఎందుకు చెప్పాను నేను, లక్షల నుంచి వేలు, వేలు నుంచి వందలు. ఎందుకంటే 10,000 మంది లేకపోతే 100 మంది 10,000 సార్లు చేశారనుకోండి ఏమవుతున్నది? ఎక్కువైపోతున్నది. ఒకడే 24 లక్షలు చేశాడు పాపం శ్రీరామ శర్మ ఆచార్య గారు. 1 లక్ష మంది ఒకసారి 24 సార్లు చేస్తే గొడవ వదిలిపోయేది. సామూహికత మీద అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి ఇళ్లలో వాళ్ళు చేయటానికి ఇక్కడికి ఎందుకు రావటం? ఎవరి ఇళ్ళు కాకపోతే ఎవరి గదుల్లో వాళ్ళు ఇక్కడికి రావాలి ఆ టైంకి. సంఖ్య యొక్క విలువ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మంత్రం అంటే ఏంటో అర్థమైందా ఇప్పటికి మీకు? అంటే ఏంటన్నమాట, కణాల యొక్క కూర్పు. ఇది అంటారు కిడ్నీస్ బ్యాంక్. రోజు 10 పైసలు ఏదో వేస్తాడు వాడు. మన సంస్థకి అలాగా 1,114 ఇచ్చినటువంటి ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. ఆశ్చర్యం అది, మనకిచ్చాడని కాదు, నాకు ఒక చిన్న కుర్రాడు 1,116 ఇవ్వగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చిన వాడికి 1,116? కిడ్నీస్ బ్యాంక్. ఒకసారి మీరు అంత చేయలేకపోవచ్చు, కానీ రోజుకి కొంత 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 వేశారు, కలుస్తుంది. అది కలవటమే కాదు, ఒక్కొక్కసారి నారదుడు ఒకసారి ఏంటది, ఆయన ఎక్కడికి వెళ్తుంటాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మరి విష్ణు వచ్చావా నారదా రారా అనేసరిగా వీడికి చాలా ఆనందం ఇచ్చింది. నేను పరమ భక్తుణ్ణి, నేను రాగానే విష్ణుమూర్తి కూడా స్వయంగా ఎదురొచ్చి నన్ను పిలిచాడు. విష్ణుమూర్తి గారితో వచ్చే పెద్ద ప్రాబ్లం అదే, ఇలాంటివి ఏమైనా వస్తే తాగొడతాడు, అహంకారం వస్తే తెలుసుకున్నాడు. సరే నారదుడికి ఒక ఊహ వచ్చింది, అడుగుదాం విష్ణువుని నీ యొక్క పరమ భక్త శిఖామణి ఎవరో. అంటే అతని ఉద్దేశం ఏంటి, నేను అడగగానే ఎవరి పేరు చెప్తాడు? నారద నీకంటే పెద్ద భక్తుడు ఎవడున్నాడు అంటాడు. రైట్ అన్నది ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది అనుకున్నాడు. అడిగాడు అంటే వేణుగోపాల్ నగర్ లో ఏదో ఒకటి విబ్గ్యార్ వేదిక ట్రస్ట్ అని ఉందిట, అందులో చిన్నస్వామి అని ఎవరు ఉన్నారు, వాడు చాలా నా పరమ భక్తుడు అన్నాడు. ఇంకా నారదుడికి ఒడ్డు మండిపోయింది. కాని భక్తుడు కదా, తెలుసుకుందామని వచ్చాడు. ఏంటిట చిన్నస్వామి గొప్పతనం అంటే అసలు జపమే చేయడు, ఏదో ఆవులు అంటట అదంటట ఏదో వేసుకుని జ్వాలా పుస్తకాలే అంటట, అసలు మంత్ర జపం చేస్తున్నట్టు కానీ ఇది కనిపించదు. ఎలా బాబు నువ్వేం చేస్తున్నావు? నిద్ర లేవగానే ఒకసారి ఆ మంత్రం అనుకుంటాను, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఆ మంత్రం అనుకుంటాను, తర్వాత అంతా ఎక్కడ నాకు వీలు ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఇంకా హుటాహుటీన బయలుదేరి వెళ్ళిపోయాడు. తప్పు, మీ ఎస్టిమేషన్ ఇస్ రాంగ్ అన్నాడు విష్ణుదేవుణ్ణి. అసలు 2 సార్లు మంత్రం జపం చేస్తాడు వాడు, నేను అసలు నిరంతరం నారాయణ నారాయణ అంటూ ఉంటాను, నాతో వాడిని పోలుస్తాయంటే అన్నాడు. సరే ఏం పర్వాలేదు నారద, దీపావళి కార్తీక మాసం వచ్చింది ఇప్పుడు, కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవటం చాలా మంచిది, అందులో నెత్తిన దీపం పెట్టుకోవటం చాలా మంచిది, మీరు పెట్టుకోబాకండి, నేను కథలో చెప్తున్నానంతే. అంచేత నెత్తిన దీపం పెట్టుకుని ఒకసారి నా చుట్టూ తిరిగా అన్నాడు. దానికి ఎంత అన్నాడు, ఒకటే ఆ కండిషన్, నేను పోషిస్తాను దీపంలో నూనె అది అన్నాడు. నిండా నూనె పోసాడు దీపంలో, తల మీద పెట్టుకు తిరిగి అన్నాడు. తెలుసు కదా మీకు, తిరిగి వచ్చాడు. ఎన్నిసార్లు నారాయణ అన్న ఒక్కసారి కూడా అంటానికి వీల్లేకపోయింది నాకు. నా తర్వాత బుర్రలో ఆలోచన మీద ఉంది దీపం మీద అంటానికి కుదరలేదంటాడు. మరి వాడు రెండు సార్లు అన్నాడుగా, నువ్వు ఒకసారి అనలేకపోయావు, వాడు రెండు సార్లు అన్నాడు, వాడు నీకంటే గొప్పవాడు కదా. సరే ఆ కండిషన్ ఏంటి అంటే, మీరు ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఇదే మనం ప్రతిరోజు కూడా ఆహారం తీసుకున్నప్పుడు అనేక కుటుంబాల్లో సత్యం సత్యేన పరిశీలించేయామి. సత్యం అంటే ట్రూత్, ట్రూత్ తోనే నేను దాన్ని నింపుతున్నాను. పూర్ణమద పూర్ణమిదంకే అది చుట్టూ తిప్పే నీళ్లు. కానీ తిప్పే యంత్రం వేసుకోవాలా, వారానికి సంబంధించినటువంటి యంత్రం, అది మర్చిపోయారు. ముక్కు పట్టుకోన్నట్టే, నిన్న కూడా మనం పెళ్లికి వెళ్ళాను కదా, నేను పాపం నాకు బలం వచ్చింది, ఆ పురోహితుడు అన్నాడు ముక్కు పట్టుకోని. సరే వాడు పురోహితుడు ముక్కు పట్టుకోలేదు, వాడు ముక్కే పట్టుకున్నాడు అనుకో. కానీ ముక్కు పట్టుకో అంటే ఉద్దేశం ఏంటి, ప్రాణాయామం చెయ్యాలి కదా. ఎందుకు ఆ ఫాల్స్లు వచ్చేసాయో తెలియదు, మీరు అది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. అంచేత ఆహారం మనం స్వీకరిస్తున్నప్పుడు ఐదు ప్రాణాలుగా మన శరీరంలో ఆ శక్తి మారుతోంది. ఇది మంత్ర విద్యకి చెప్తున్నాను నేను, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు. నేను మంత్ర విద్యకి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా. నేను మంత్ర విద్య యొక్క రహస్యం ఏం చెప్పాను, ఒకే ఆలోచనను లేకపోతే ఒకే శబ్దావళిని మీరు నిరంతరం రిపీట్ చేస్తూ ఉంటే అది కిందకి దిగుతుంది. అంచేత మీలో ఉన్నటువంటి ఐదు ప్రాణాలు అసలు ఉన్నాయి. ఆ ఐదు ప్రాణముల యొక్క శక్తి మీకు అభివృద్ధి చెందాలి అంటే ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండాలి. మంత్ర విద్య, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. సమానం అనేది మధ్యలో వస్తుంది అగ్ని విద్యకి. సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. ఇటువైపు రెండు వాయువులున్నాయి, ఇటువైపు రెండు వాయువులున్నాయి, మధ్యన ఈజ్ ఈక్వల్ టు. అందుకని ఆలోచించాను ఏ ఆర్డర్లో రాయాలి అని. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని మామూలుగా లెక్క పెడతారు. ఇలా చేసుకోండి, తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఎందుకు అలా చేసుకుంటే మీకు మంచిదో. అంచేత ప్రతిసారి మీరు మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఇలా తాగాలి ఒక్కొక్క గుటకెక్కి, అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ప్రోది చెందుతుంది. అంచేత పక్క వాళ్ళతో మాట్లాడుతూ టిఫిన్ చేయటం అది కుదరదు, కనీసం ఇక్కడ. దాని తర్వాత ఏంటి, ఆహారాన్ని కూడా లిమిటెడ్ క్వాంటిటీలో పెడుతున్నాం మనం. కానీ ఆ లిమిట్ ఎలా ఉండాలి, నేను చెప్పాను కదా కడుపు నిండాలి, కానీ ఇమ్మీడియట్ గా లేచి పని చేయగలగాలి. ఎలా తినాలి, ఇమ్మీడియట్ గా మీరు పనిలోకి వెళ్ళగలగాలి, కాస్త చూసుకోండి అది. అంచేత ఎప్పుడు మనము ఆహారము తీసుకున్నా ప్రతి గుటకకి లేకపోతే ప్రతి ఆహారం యొక్క ముద్దకి ఆ మంత్రాలు మీరు ఉచ్చారణ చేయాలి, మనసులోని చేయండి. బయట చేస్తే చాలా మంచిది, పక్కవాడైనా నేర్చుకుంటాడు. మీకు ఎందుకు సిగ్గు, మంచి పని చేస్తాం. సిగరెట్ కాల్చడానికి సిగ్గు లేదు, తాగుడు తాగుతానే సిగ్గు లేదు, ఈవిటీజింగ్ కి సిగ్గు లేదు. ఇంకైతే ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే, నిన్న ప్యాంప్లెట్ ఇచ్చారు మా కాలేజీలో ఏదో సదస్సు జరుగుతోందని, ఇన్నాళ్ళు అయ్యాక వాళ్ళకి తెలిసింది అదో పెద్ద ప్రాబ్లం అని. మళ్ళా రెండు నెలల్లో మళ్ళా పోతుంది. అలాగే మీరు వాళ్ళ గురించి నేను మాట్లాడను, మీరు మర్చిపోతే మళ్ళా కష్టం. ఇది మానకండి, ఇది పెద్ద గొడవ ఎక్కడంటే నేను ఏదో కొత్త సాధన చెప్తే ఈ సాధన మానేస్తారు. మానమని కాదు, మీ జీవితం మొత్తము సాధనాత్మకం అయిపోవాలి. మంత్ర విద్య అర్థమైంది కదా ఇప్పుడు. అంచేత ఈ మంత్రములు శ్వాస లోపలికి వెళ్లి బయటకు వస్తున్నప్పుడల్లా ఈ ఐదు భాగాలుగా మారతాయి ప్రతి ఒక్కరిది. అప్పుడే శరీరం ఉంటుంది. ఇందులో ఏ వాయువు దెబ్బతిన్నా ఆరోగ్యం పాడవుతుంది. కానీ ఈ ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో ఐదు వాయువులు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా సక్రమ పద్ధతిలో పడతాయి. ఆ వాయువులు సక్రమంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మీరు కూర్చుని లేకపోతే అలాంటి వ్యక్తి యొక్క నామము తలుచుకుని మీరు తింటే ఏమవుతుంది, పదమే పదార్థంగా మారుతుంది కదా. అంచేత వాళ్ల శరీరంలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వము,
వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పవిత్రత వస్తాయి. కానీ అది తింటూ మళ్ళా ఏదో కబులు చెప్పుకున్నారనుకోండి, మీరు మీకు అర్థం కాలే ఆధ్యాత్మికత అంటే ఇట్ ఈస్ ఎ 24 అవర్స్ డ్యూటీ. నేను మా గురువు గారిని ఒకసారి అడిగాను, సాధన ఎంత ఎక్కువ చేస్తే బాగుంటుంది సార్ అని. ఎంత తక్కువ చేయాలో నేను చెప్తాను, నేను మినిమం అంత చేయను ఆయన, అంతకంటే ఎక్కువ వీలవుతే చెయ్యన్నాడు ఆయన. భలే ఆనందించారు అమ్మాయి, ఏదో మినిమం చెప్తాడని. రోజుకి 24 గంటలు చేసుకో చాలు, అంతకంటే ఎక్కువ చేయగలిగితే చెయ్యన్నాడు. అప్పుడు అది జోక్ అనుకున్నాను నేను, కాదు ఎక్కువ చెయ్యొచ్చు, 24 గంటల్లో 125 గంటలు చెయ్యొచ్చు మీరు. కానీ తర్వాత ఆలోచిద్దాం, దీనివల్లే వస్తుంది అది. కానీ మంత్రము అంచేత ఈ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అనేటువంటి ఈ పంచ తన్మాత్రలకు సంబంధించినటువంటి మంత్రముతోనే మీరు నోట్లోకి ఏదైనా పెట్టుకోవాలి. ఏది పెట్టుకున్నా ఒక చిన్న కణం ఉంది, దాన్ని 5 భాగాలు చేసుకోండి, 5 సార్లుగా తినండి. లేదా వివేకానంద చెప్పాడు ఉదాహరణ, రాజస్థాన్ లో పాపం ఆయన బావి ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. రాజస్థాన్ లో బావులు ఎక్కడుంటాయి? ఎడారుల్లో. సరే వెళ్తూ ఉంటే దూరంగా ఒక పనివాడు ఆహారం తీసుకుంటూ కనిపించాడు. ఏమంటున్నాడు, ఒక రొట్టె ఇలా తింపుతున్నాడు, ఇలా అంటున్నాడు గాల్లో, ఇలా గాల్లో అనుకుని నోట్లో వేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. ఏమీ లేదు, ఇంత ఉప్పు ఉందనుకుని నంచుకు తింటున్నాను అన్నాడు. అనుకోవటానికి ఉప్పే ఎందుకయ్యా అనుకోవటం? పంచపక్ష పరమాన్నాలు నంచుకు తింటున్నాను అనుకోవచ్చు కదా. అంటే అనుకోవటంలో ఉంది అంతాను. వాడి స్థాయి ఉప్పు వరకే, మనస్థాయి కుండల్ని జాగడం వరకు ఉండాలి. కనుక ఒక చిన్న ముక్క నోట్లో వేసుకోదలుచుకున్నా, ఒకేసారి వేసేసుకోవాలనుకోండి, 5 అనుకోండి, 5వ సారి ఓం వ్యానాయ స్వాహ అన్నప్పుడు నోట్లో వేసుకోండి, ముందు మిగతా 4 అనేసుకోండి. క్రమం తప్పకండి, ఇది మస్ట్. అది ప్రతి వాళ్ళు ఆహారం తింటున్నప్పుడు, ఇంకా ఇంట్లో వాళ్ళు ఉప్పు ఉన్నారా ఒప్పుకోపోయినా వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, ఏమంటారు, సిగరెట్ తాగుతూ ఉంటే ఏమంటున్నారు, మానేయమంటున్నారు, మాంటున్నారా? మరి అది మానన్నప్పుడు ఆ భావన అర్థమైంది కదా, సీరియస్నెస్ రావాలి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ నియమాన్ని పాటించండి, గుర్తు చేయండి పక్క వాళ్ళకి. ఇది మంత్రము గురించి చెప్పాను నేను. ఈ మంత్ర విద్య తర్వాత యంత్ర విద్య. ప్రతి గ్రహానికి ఏ ఒక యంత్రం ఉంటుంది, దానినే హార్ట్ అంటాం. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే హార్ట్. హార్ట్ కరెక్ట్ గా కొట్టుకుంటూ ఉంటే ఓకే. ఏదైనా కారణం వల్ల హార్ట్ బ్రెయిన్ కి 2 నిమిషాల కంటే ఎక్కువసేపు నెత్తురు సరఫరా చేయలేకపోతే వాడు బతికుంటాడు కానీ వాడి బ్రెయిన్ పనిచేయదు, దాన్నే కోమా అంటాం మనం. ఏదో కారణం వల్ల అది బ్రెయిన్ లోకి వెళ్ళదు, యాక్టివేట్ అవ్వదు. అంటే ఆ బేసిస్ ఏంటన్నమాట, మనం జీవించడానికి కావలసినటువంటి యంత్రము హార్ట్. ఆ హార్ట్ యొక్క స్ట్రక్చర్ ని కనుక మీరు చాలా జాగ్రత్తగా చూస్తే, శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపాలు మీకు ఫిజికల్ గా అక్కడ కనిపిస్తాయి. ఋషులు చెప్పినటువంటి ఆ స్వరూపాలు ఉన్నాయే, విష్ణు యొక్క స్వరూపము 4 భుజములు, ఇంకా ఏముంటాయి, లక్ష్మి అవుతే 2 పద్మాలు, ఒక దాంట్లో కలశము, ఇంకో దాంట్లోంచి మనకి డబ్బులా కనిపిస్తుంది. కానీ లక్ష్మీదేవి ఎలాంటి చీర కట్టుకుంటుందో చూస్తారు కదా మీరు, రెడ్ చీర ఉంటుంది, దానిపైన పేల్ ఎల్లోయిష్ డిస్క్స్ ఉంటాయి చక్రాలు, కనీసం ఉండాలి. హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు మన శరీరానికి ఏం సరఫరా చేస్తుంది, ఒళ్ళంతా రక్తం ఏ రంగులో ఉంటుంది అని చెప్పి లక్ష్మీదేవికి ఎరుపు రంగు చీర ఋషులు ఏర్పాటు చేశారు. అందులో ఏముంటాయి, గ్లూకోసైడ్స్, థ్రోమ, రకరకాలైన మనకు ఆ సైంటిఫిక్ పేర్లు అక్కర్లేదు కానీ కణాలు ఉంటాయి. ఆ కణాలన్నీ పసుపు వర్ణంలో ఉంటాయి. ఇంచేత హార్ట్ యొక్క ఏం కవర్ చేస్తుంది, ఎంటైర్ బాడీని కవర్ చేస్తుంది త్రూ బ్లడ్ అండ్ దోజ్ ఎల్లోయిష్ డిస్క్స్. ఖచ్చితంగా అదే షేప్ లో ఉంటాయి అవి, చక్రాలు చక్రాలు చక్రాలుగా. విష్ణు యొక్క చేతిలో ఏముంటుంది, శంఖం ఉంటుంది. శంఖము అంటే ఒక ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఏంటన్నా నడకండి, మళ్ళా పుస్తకం చూడాలి. 60 కోట్ల కోట్లు అనుకుంటాను, తెలియదు నాకని. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే మానవ శరీరంలో అన్ని కణాలు ఉంటాయి, సెల్స్. దానిని ఋషుల యొక్క భాషలో శంఖము అంటారు. ఇట్ ఈస్ ఎ నెంబర్, అవగాడ్రోస్ నెంబర్, ఖండతా పడతాం. కానీ శంఖం అంటే ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు నాకే తెలియదు, అంచేత మీరు కంగారు పడక్కర్లేదు. అది సమ్ ట్రిలియన్ సెల్స్ అనమాట. అంచేత ఆ శంఖము అంటే ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా ఆ హృదయం సరఫరా చేసేటువంటి నెత్తురు వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. అంచేత విష్ణువుని ఏమంటాం మనం, సర్వవ్యాపి. ప్రతి కణానికి కూడా ఆ శక్తి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తోంది, హార్ట్ నుంచి వెళ్తోంది. యంత్ర విద్య గురించి చెప్తా చెప్తున్నాను మీకు, అది చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని. ఇందుకు ఆహారం తీసుకుంటున్నప్పుడు మీరు అది వేసుకోవాలి. ఇంకోటేముంటుంది విష్ణు చేతిలో, సుదర్శన చక్రం ఉంటుంది. మన శరీరంలో కూడా అనేక చక్రాలు ఉన్నాయి, లైఫ్ సైకిల్స్. రెస్పిరేటరీ సైకిల్ అదొక చక్రము, గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. ఇది కరెక్ట్ గా లేదనుకోండి, సుదర్శనంగా లేదనుకోండి, గుర్రం అనుకోండి, వాడి పక్కన మీరు పడుకోండి చూస్తాను. అమెరికాలో అయితే ఆ పేరు మీద అసలు విడాకునిచ్చేవచ్చుట, తెలియదు నాకు, అందుకే టా అన్నా. కానీ కరెక్టే కదా, రాత్రిలో వాడు గురకంలో నిద్రపడకపోతే ఏం చేస్తాడు అని కదా. అంటే ఏంటి, అక్కడ సుదర్శనంగా లేదు. శ్వాస పీల్చుకోవడం, డైజెస్టివ్ సైకిల్, ప్యాంక్రియాస్ జ్యూస్ కానీ ఇవి అదో సైకిల్. నర్వస్ సిస్టమ్ యొక్క సైకిల్ ఉంది, అంటే లోపలికి తీసుకెళ్లేటటువంటి నర్వ్స్ ఎఫరెంట్ అస్సలు స్టూడెంట్స్ నాట్ గుడ్. మరి ఏంటి పేరు, ఎఫరెంట్ ఎఫరెంట్. అంచేత లోపలికి వెళ్లేటటువంటి జ్ఞానాన్ని లోపలికి తీసుకువెళ్లేటటువంటి నాడులు, బయటకు తీసుకొచ్చేటటువంటి నాడులు. దీంతో ఏమవుతుంది, ఒకటి జ్ఞానము, ఒకటి క్రియ. జ్ఞానపక్షము కరెక్ట్ గా ఉండి క్రియాపక్షము కరెక్ట్ గా లేదనుకోండి, పారాలసిస్ అంటాం దాన్ని. వాడికి అన్ని వినిపిస్తూనే ఉంటాయి, పాపం చేయి పైకెత్తాలని ఉంటుంది. కానీ మోటార్ నర్వ్స్ ఉన్నాయే, యాక్టివేషన్ ఇచ్చేటటువంటి నర్వ్స్ పనిచేయవు, చేయగలిగితే సుదర్శన చక్రము దెబ్బతినది. అంచేత ఆ చక్రాలు తెలియాలి మీకు, బాడీలో ఉన్నటువంటి చక్రాలు నేర్చుకోమని ఆ విష్ణుదేవుడు బొమ్మ పెడితే, విష్ణు మహన్ నిండా ఇంత పాలు ఏదో అభిషేకం చేస్తే పాప ఆయన జలుబు వస్తుంది, ఊపిరి సలపదు, పాప ఏదో అవుతాడో. అదృష్టవశాత్తు ఏంటంటే ఆయన బొమ్మే అది, అది కాదు మీరు చేయాల్సింది. ఆ సుదర్శన చక్రం యొక్క లాజిక్ అర్థం చేసుకోండి. అంచేత మన శరీరంలో ఉండేటటువంటి ఆ సైకిల్స్ మీకు బాగా అర్థం అవ్వాలి. ఇది అంతా కాకుండా గద ఉంటుంది ఒకటి. వాల్వ్స్ ఎప్పుడైనా మీరు శరీరంలో ఉన్నటువంటివి చూస్తే గద యొక్క స్ట్రక్చర్ అర్థం అవుతుంది. వాల్వ్స్ ఏంటి, ఇప్పుడు నిత్ర కిందకెళ్తుంది, పైకి రావాలి, పంప్ చేస్తావు. పైకి రావాలి అంటే వాల్వ్స్ కరెక్ట్ గా లేకపోతే ఏమవుతాయి, పైకి ఎక్కడ నెత్తరు, మన కింద జారిపోతుంది. అలాంటి కాస్త గద కరెక్ట్ గా లేనటువంటి సిస్టమ్ ఏదైనా ఉందనుకోండి, వారికోజ్ వెయిన్స్ అని కాళ్ళు, ఈ రిక్షా తొక్కేవాళ్ళు వాళ్ళ కాళ్ళు అప్పుడప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే గమనిస్తాను, ఇంత ఉబ్బిపోతాయి. కారణం అది గద కరెక్ట్ గా పనిచేయటం లేదు, బాధటం అంటే మూవ్మెంట్ వాల్వ్స్ సిస్టమ్. కానీ ఇదంతా కరెక్ట్ గా పనిచేయాలి అంటే పద్మం మీద ఉండాలి వాడు, చేతిలో పద్మం ఉండాలి. అంటే ఏంటి, వాడు ఇన్వాల్వ్ అయిపోతే వాడు చేయలేడు. ఇది చెప్తే ఎవడు విండు. కానీ ఒక పెద్ద అద్భుతమైనటువంటి సర్జన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ చేయమనండి చూస్తాను. ఎప్పుడైనా విన్నారా మీరు చేశాడని, చేయలేడు. ఇంచేత పద్మము లేదు. పద్మము అంటే అన్అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ ఉందో నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు. ఆ తత్వము విష్ణువు నుంచి నేర్చుకోవటానికి కావలసినటువంటి, గ్రహించగలిగేటటువంటి ఎబిలిటీ ఈ 7 గ్రహాల్లో ఉంది. ఈ 7 గ్రహాల యొక్క సైకిల్స్ మీరు అర్థం చేసుకోవాలి. చంద్రుడిది లీస్ట్ సైకిల్, రెండున్నర రోజుల్లో చక్రం పూర్తయిపోతుంది. ఈ చక్రాలు కాకుండా 120 ఇయర్ సైకిల్ ఒకటి ఉంది. ఆ 120 ఇయర్ సైకిల్ కి సంబంధించినటువంటి సిస్టమ్స్ అవి. దాని ప్రకారం మనం చూసుకుంటే చంద్రుడు అక్కడ లీస్టే 6 ఇయర్స్. అన్నిటికంటే మాక్సిమం శుక్రుడు 20 ఇయర్స్. అంచేత ఆ 6, 20కి మధ్యనే ఉంటాయి అంకెలన్నీ కూడా. ఏ దిశలలో ఏ విధమైనటువంటి సైక్లిక్ ప్రాసెసెస్ మీరు చెయ్యవచ్చు చెప్పేటటువంటి విద్య అన్నమాట. అంటే యంత్ర విద్య మొత్తం ఏం చెప్తుంది? ఈ శ్రీయంత్రమును, శ్రీయంత్రం అంటే ఈ శరీరం, ఈ శరీరంలో ఉండేటువంటి యంత్రములలో సైక్లిక్ ప్రాసెసెస్ యొక్క లెక్క చెప్తుంది. అది ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఏంటి అంటే సెంటర్లో ఉన్నది హార్ట్, అంతే కదా. శనివారం నాడు 11 అనేటటువంటి సంఖ్య చాలా ఇంపార్టెంట్, అందుకని సెంటర్లో 11 ఉంది. 11 అంటే ఏంటి? ఏకాదశ రుద్రులు ఏడిపించేవాడు, రోదయతీతి రుద్రహ ఏడిపించేవాడు రుద్రుడు అని, లేకపోతే ఏడ్చేవాళ్ళని ఓదార్చేవాడు, మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి అర్థం, మనకు కావలసిన అర్థం తీసుకోవచ్చు అక్కడ. కానీ యాక్చువల్ గా అర్థం ఏంటంటే ఏడిపించటమే. ఇంచేత ఈ రుద్రస్థితి ఏ ప్లేన్ లో ఉంటుందని చెప్పాను నేను, సూక్ష్మ జగత్తులో ఉంటుంది. పైన ఆదిత్యులు, ఆదిత్యుల తర్వాత రుద్రులు, తర్వాత అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు. అంచేత ఈ మధ్యన ఉన్నటువంటిది ఏంటి? కామమయ శరీరం. కోరికలు ఏం చేస్తూ ఉంటాయి? ఏడిపిస్తూ ఉంటాయి, అంతకంటే ఏం చెయ్యవు. కానీ రుద్రత్వానికి ఋషులు ఇచ్చినటువంటి అర్థం ఏడుపు కాదు, వైబ్రేషన్, స్పందన, స్పందించగలగడం. ఆ స్పందన రకరకాలుగా ఉంటుంది. ఒకరికి పచ్చిమిరపకాయ తింటే కళ్ళ మండి నీళ్లు వచ్చిస్తూ ఉంటాయి, కానీ వాడు తినకుండా ఉండలేడు. అంచేత ఆ స్పందన వాడికి మంచిదేగా. మనం అనుకుంటాం పాపం ఏడుస్తున్నాడు, కారం తినలేకపోతున్నాడు అని, కానీ వాడి కారం పెట్టకపోతే వాడికి ఒళ్ళు మండుతుంది. అంచేత ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్సే జడ్జిమెంట్ ఇస్తాయి. ఈ వైబ్రేషన్స్ ఉన్నాయే, అవి మీ జీవితాల యొక్క నిరూపణ, జడ్జిమెంట్. అందువల్ల శనిగ్రహం యొక్క పవర్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు జడ్జిలుగా ఉంటారు నిత్య జీవితంలో కూడా. జత జ్యోతిష్ శాస్త్ర సంబంధం అటువైపు నుంచి అలా వస్తుంది. మనం రివర్స్ గేర్ లో వెళ్తున్నాం. నేను జడ్జి అవుతానా లేదా నువ్వు అడగక్కర్లే, నీ వైబ్రేషన్స్ పెంచుకుంటే నువ్వు జడ్జి అయిపోతావు. మన నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం ఒప్పేసుకుంటాం. ఇంచేత వాడి స్పందనలు అందరికీ అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి నమ్మకం, వీడు నాకు కరెక్ట్ గా స్పందిస్తాడు, వీడు నాకు కూడా కరెక్ట్ గా స్పందించి మనకి ఇద్దరికి కూడా మేలు జరిగేటటువంటి నిర్ణయం ఇస్తాడు అనే స్పందన మనలో వాడు కలగజేయగలుగుతా. అంచేత ఈసారి శనిగ్రహాన్ని చూసి గాభరా పడకండి. శని చాలా ఇంపార్టెంట్. ఈ స్పందనలు బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి ఈ రోజు ఉంటుంది. అంచేత యాక్చువల్ గా శనివారం నాడు సెలవు ఉండాలి. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలి. తెలియకుండాను దేనిగాను ఒకసారి వేవ్ వచ్చింది 5-day week అని, మరి ఎందుకో పోయింది. సరే శనివారం నాడు ఉండేటటువంటి లక్షణాలలో స్పందన చాలా ఇంపార్టెంట్. నంబర్ 11 చాలా ఇంపార్టెంట్. అంచేత ఈ నెంబర్ 11 యొక్క వైబ్రేషన్స్ మనం ప్యూరిఫై చేయాలి అంటే పవిత్రం దేంతో చేస్తాం? ఏదైనా వస్తువుని కడగాలంటే నీటితో కడుగుతాం. అంచేత శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తాం. కానీ నువ్వు అభిషేకం చేస్తే సరిపోదు, ఎందుకు చేస్తున్నావో తెలియాలి, ఆ ప్రాసెస్ తెలియాలి. అంచేత ఈ యంత్ర విద్యలో దిశలు చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాంగిల్స్ మన శరీరంలో కూడా దిశలు చాలా ఇంపార్టెంటే. నెత్తురు ఏ దిశ నుంచి కిందకి దిగి ఏ దిశ నుంచి పైకి ఎక్కుతుందో మనకు కరెక్ట్ గా తెలియకుండా కోశాడు అనుకోండి డాక్టర్, అంతేగా. దిశలు తెలియాలి, ఏ దిశలో ఏ డైరెక్షన్ లో వెళ్తోందో. మొత్తం మీద 10 దిశలు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 10 దిశలు ఏంటి? హృదయము నుంచి తూర్పు వైపు ఉన్న దిశ, హృదయము నుంచి పైకి వెళ్లేటటువంటి దిశ తూర్పు, హృదయము నుంచి కిందకి వెళ్లేటటువంటి దిశ పశ్చిమం, హృదయము నుంచి కుడివైపు వెళ్లేటటువంటి దిశ దక్షిణము, హృదయము నుంచి ఉత్తరానికి వెళ్లేటటువంటి దిశ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇవి నాలుగు దిశలు. ఇవి నాలుగు దిశలు కాకుండా కోణాలు శరీరంలో కూడా మీరు దాన్ని చూసుకోవచ్చు. అంచేతే దీన్ని దక్షిణ కన్ను, వామ కన్ను పేర్లు కూడా కరెక్ట్ గానే పెట్టుకున్నాం, కానీ అది ఎందుకు పెట్టుకున్నాం తెలియదు. ఇంచేత దిశా విహీనమైనటువంటి బతుకులు అయిపోయాయి గనక. మనకి దిశలతో ఏం సంబంధం లే. ఇంకాస్త పక్కకు వస్తే ఇటువైపు దక్షిణ దిశ, ఇంకాస్త కిందకి వెళ్తే ఈ కాలు ఎటువైపు వెళ్తుంది అనమాట, నైరుతి దిశలోకి వెళ్తుంది. అంతేగా దక్షిణ పశ్చిమాలు, సరే పశ్చిమము వాయవ్యము, ఆ దిశలలోని సంఖ్యలవి. సంఖ్యలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, సెంటర్ చుట్టూరా ఉన్నటువంటి ఎనిమిది. అంచేత ఈరోజు ఆ సైకిల్స్ ఇంపార్టెంట్ మనకి. ఆ సైక్లిక్ ప్రాసెసెస్ తెలియకుండా మనం ఏం జీవితంలో జీవించగలం? అంచేత యంత్ర విద్య కూడా అవసరమే. కానీ యంత్ర విద్యలో ఏది చాలా ఇంపార్టెంట్? దిశలు చాలా ఇంపార్టెంట్. దిశలతో పాటు వాస్తు వస్తుంది మనకి. వాస్తు అంటే అర్థం ఏంటి? ఏది ఎక్కడుండాలో, ఏది ఎక్కడుండాలో మాకెందుకు సార్ అన్నాడు అనుకోండి, ఎవరికైనా తల కాళ్ళ దగ్గరికి వచ్చేసి రేపు కాళ్ళు పైకి వచ్చేసాయి అనుకోండి, వాడిని తీసుకెళ్లి మ్యూజియంలో పెడతాం. ఎందుకు పెట్టడం? వాస్తు కరెక్టే లేదు గనక. వాస్తు అంటే అమెరికా అరేంజ్మెంట్. మన శరీరంలో ఉన్నటువంటి కణ సముదాయముల యొక్క అరేంజ్మెంట్ ఏడు గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చాలా మంది చాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఏడు గ్రహాలైనా ఉన్నాయి, ఋషులకు అంతకంటే తెలీదా? గ్రహాలు అనంతం ఉండొచ్చు, కానీ మీకు మీ శరీరానికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి గ్రహాలు ఏడే. చాలా ఉంటాయి, దానికి ఉంది. ఇప్పుడు లైట్ ఫోకస్ చేశాను నేను, టార్చ్ లైట్ ఎటు ఫోకస్ చేస్తే అంతే పడుతుంది, మిగతా అంతా చీకటిగానే ఉంటుంది. అదేంటి, కాంతి అన్ని వైపులకి వెళ్తుంది కదా, పిచ్చివాళ్ళలాగా ఇక్కడే పడుతుంది అంటాడు అంటే అట్ట అర్థమైంది కదా. అంచేత వాస్తు అంటే వస్తువుల యొక్క అమెరికా ఏడు గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కనుక ఆ ఏడు గ్రహాల యొక్క సైకిలే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి, మనం నమ్మినా నమ్మకపోయినా. నీకు ఎన్నేళ్లు అంటే ఇలా చెప్తాడు వాడు, 50 సంవత్సరాలని. ఈ 50 సంవత్సరాలు వాడు ఎలా లెక్క కట్టాడు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ అది దాటి లెక్క పెట్టండి చూస్తాను నేను. ప్రపంచంలో ఎవడైనా మొలగాడు ఉంటే ఇంపాసిబుల్, వాడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మనంటాడు, కానీ పిచ్చివాడు నమ్మినా నమ్మకపోయినా వాడు లెక్క ఉంది. చైనాకి వెళ్ళిపోండి మీరు, అమెరికాకి వెళ్ళిపోండి, రష్యాకి వెళ్ళిపోండి, ఏమంటాడు? ఆవారాలే చెప్తాడు. ఎందుకని? ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. అంచేత ఇన్ని ధర్మాలు అక్కర్లే మనకి, ఇన్ని మతాలు అక్కర్లే. ఇన్ని మతాలు మనిషికి ఏమీ హెల్ప్ చేయలేవు. కానీ సైక్లిక్ ప్రాసెస్ మీకు అర్థం అవుతే ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందం వచ్చేస్తుంది. యంత్ర విద్య, అంచేత యంత్ర విద్య చక్రీయ గమనం మీద ఆధారపడినటువంటి, అందుకే దాన్ని శ్రీ యంత్రము అంటాం, శ్రీ చక్రము అని కూడా అంటాం. ఇట్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్. అంచేత సైక్లిక్ ప్రాసెస్ ఏడు గ్రహాలు ఎలా ఉంటాయో మనకి తెలుసుకుంటే దాంతోనే మన జీవితంలోని ప్రతి సైకిల్ కంట్రోల్ అవుతుంది. వారం రోజులు, తమాషా ఏంటి, ఆ రోజు కూడా వారం అనే పేరు. అది ఒకటి క్వశ్చన్ చేయడు ఎందుకు అలా అంటున్నావు అని. వారం అంటే ఏడు రోజులు కదా, మరి ఆదివారం అంటే సోమవారం ఎందుకు అంటున్నావు? అసలు ప్రశ్నించుకో మనం, లేకపోతే జవాబు అక్కడే ఉంది. తిరిగి తిరిగి వస్తుందని ఇంకోటి ఒక చిన్న రహస్యం అక్కడ ఉంది. రహస్యం అంటే ఎదురకుండా ఉన్నదే, ప్రకృతిలో రహస్యాలు ఏం లేవు. మనం ప్రశ్న కరెక్ట్ ప్రశ్న వేస్తే కరెక్ట్ జవాబు వస్తుంది. 60 సెకండ్ ముళ్ళు ఉంటుంది కదా, తెలుసా లోపల వాచ్లు ఎలా ఉంటుందో? 60 ఏమంటారు వాటిని, హుక్స్ ఉంటాయి,
పుక్సనం అర్థమైంది కదా, అది అర్థమవుతే చాలు మనకి. అదే 60 సార్లు తిరిగేసరికి నిమిషాల యొక్క హుక్కు ఒకటి కట్టమని కింద పడుతుంది. అదే 60 సార్లు తిరిగేసరికి అంచేత అన్ని చక్రాలే కదా. అంచేత మన జీవితంలోని చక్రము 7 మీదే ఆధారపడుంది అని చెప్పటానికి వారము అంటాం. అంటే అర్థమేంటి, ఆ వారాన్ని ఆ రోజుని కూడా నువ్వు 7 భాగాలు చేయొచ్చు. దాని సింబాలిజం గానే మన ధ్వనికి 7 పెట్టమన్నది ఛత్రానికి. రేపు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు ధ్వనిని చూపించేస్తే, మీ శరీరాన్ని చూపించేస్తే సరిపోతుంది. ఎంత విద్య కదా ఇప్పుడు చెప్పేది, అది గుర్తుంచుకోవడం. అంతే అర్థమైంది కదా. అంతే మీ జీవితాలు 7 గ్రహాల మీదే ఆధారపడి ఉన్న దానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లే. అర్థం చేసుకునే వాళ్ళకి, అర్థం చేసుకునే వాడికి ఎంత లెక్చర్లు ఇచ్చినా ఒకటే. ఎవ్రీ మ్యాన్స్ లైఫ్, మనిషి కనుక మనిషి లెక్క పెడితే కాలాన్ని, వాడు 7 వారాలతోనే లెక్క పెడతాడు. 7 వారాలు కాస్త 52 వారాలు అవుతాయి, అప్పుడేమంటాడు, 1 సంవత్సరం అంటాడు. ఇంకా సంవత్సరాల సైకిల్ అలా తిరుగుతూ ఉంటాయి. 1 కోటి కల్పాలైపోయినవండి, కల్పాలైపోయింది అంతా కూడా ఆ సంవత్సర సైకిలే. కానీ ఇదంతా దేని మీద ఆధారపడింది, ఆ 7 గ్రహాల మీద ఆధారపడింది. కనుక ఆ 7 గ్రహాల యొక్క చక్రములు ఇవి. అందువల్ల మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ సైక్లిక్ ప్రాసెస్ మీకు తెలియాలి, ఈ ఆహారం ఎక్కడికి వెళ్తోంది. అందుకని ఆ శ్లోకం కూడా మీరు చెప్పుకోవాలి. అహం అంటే ఎవడు, ఆ పరమాత్మ, పరమే వ్యోమ, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ మౌన స్థితి నిన్ను ఇలా కలిపి ఉంచుతుంది. వాడు ఏదో చూపిస్తాడు చూసావా, వాడు టీవీలో బాస్కి అసలు పనిచేయనివాడు సెక్రటరీని, ఓ పని చెప్తాడు, వెళ్లే లోపల మళ్ళీ ఇలా పిలుస్తాడు, మళ్ళీ ఇలా పిలుస్తాడు. దానికి ఒళ్ళు మండింది సెక్రటరీకి, ఫ్లెవికాలో చుక్క వేసిందిట వాడి. ఏమైంది, ఇంకా మన అలాగా అతుక్కుపోయా మన శరీరాలు, మన కణాలు పోవటం లేదుగా. ఆ అడ్హెసివ్ ఏంటని, మన శరీరము శరీరము లాగే ఉంది కదా. ఆ అడ్హెసివే మౌనంలోకి వెళ్ళమని చెప్పేది ధ్యానంలోకి. అది అంత సీరియస్ ఎక్సర్సైజ్ కనుక ఇక్కడున్న కాపలా వాళ్ళకు కూడా మళ్లీ మళ్లీ చెప్తున్నాను నేను. 21వ ఓంకారం అయిపోయాక ఎవరిని రానివ్వకండి, అంటే అది ఎంత ఇంపార్టెంట్. ఆ మౌన స్థితి అడ్హెసివ్, అంచేత దాన్ని చేసినటువంటి వాళ్ళ యొక్క ఆయుష్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఆ స్థితిలో ఉన్నవాడు చిరంజీవి అయిపోతాడు. అంచేత టేప్ వచ్చేసింది కదా, అంత ఇంపార్టెంట్ అది. అంతేకాదు అది మీ జీవిత విధానాన్ని మార్చేయగలదు. గ్రహముల యొక్క సైక్లిక్ ప్రాసెస్ మీకు తెలిస్తే, గ్రహ గతులు కనుక మీకు తెలిస్తే మీ జీవిత విధానాన్ని మార్చేసుకోవచ్చు. అసలు మీ జీవిత విధానం గ్రహ గతుల మీదే ఆధారపడి ఉంది. మీరు వినరు సమ్మర్ దేనివల్ల వచ్చింది, సమ్మర్ మీకు మీ ఇష్టం వల్ల వచ్చిందా, గ్రహగతుల వల్ల సమ్మర్ వచ్చింది, వింటర్ వస్తుంది, వర్షా ఋతువు వస్తుంది, ఈ ఋతువులన్నీ దేని మీద ఆధారపడుతున్నాయి. అంటే మన జీవిత విధానము ప్రకృతి యొక్క గ్రహగతుల యొక్క అనుగుణ్యంగా ఉండాలి. మన జీవిత విధానం మన అనుగుణ్యంగా ఉండాలి అంటే ఆ గ్రహగతులను అలా ప్రేరేపిస్తున్నటువంటి శక్తి ఏమిటి అని. ఒక్కసారి క్రమం తప్పడు సూర్యుడు, మనం వేసేస్తాం కదా ఇక్కడ క్యాలెండర్లో ఇవాళ సూర్యోదయం ఇంత, ఎలా లెక్క కట్టగలిగాం, ఎంత మెటిక్యులస్ గా ఉంటుంది అది. అలాగే అన్ని గ్రహాలది కూడా, ప్రతి గ్రహము యొక్క మూమెంట్ మోషన్ ఈజ్ ఆల్వేస్ సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్. ఒక చక్రం పూర్తవుతుంది, అది సైకిల్ పూర్తవుతుంది. ప్రతి గ్రహము యొక్క ఆ పదాన్ని అర్థం చేసుకోండి మీరు, ప్రతి గ్రహము యొక్క ఒక చక్రము ఉంది. ఆ గ్రహము అనేటటువంటి పాయింట్ మీరు పట్టుకుంటే అర్థమవుతుంది ఏం చెప్పదలుచుకున్నాను నేను. ప్రతి గ్రహము యొక్క ఒక భ్రమణం ఉందంటే ఏంటి, గ్రహము అంటే గ్రహించేది, గ్రహణము అంటే ఏంటి, గ్రహించడం. అంచేత చంద్రుడి యొక్క శక్తిని గ్రహించడానికి ఒక చక్రం ఉంది, ప్రాసెస్ ఉంది, ఓ మెథడ్ ఉంది. మీరు అలాగే పట్టుకోవాలి దాన్ని. ఇంకోలా పట్టుకుంటాను నేచర్లో ఎలా జరుగుతుంది, సూర్యుడితో చేసే పని గొడ్డలతో చేయలేం కదా. అందువల్ల చంద్రుడి యొక్క గ్రహము తెలియాలి మీకు, అది యంత్రం. అది ఆహారం తినేటప్పుడు వేసుకోమనేది. కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తాం, అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవంతా మీకు అనవసరం. స్కూటర్ కిక్ కొడతారు, వెళ్ళిపోతారు, లోపలేముందో మీకు తెలుసా. అలాగే మీరు ఆహారం తీసుకునేటప్పుడు కనుక దాన్ని నీటితో వేసేసుకుంటే, నీటితో ఎందుకు వేసుకోవాలి, వైబ్రేషన్స్ ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి నీటికి ఉంది. వైబ్రేషన్స్ ని అది సంగ్రహణము చేస్తుంది. అందుకే ఏం చేస్తాం మనం యజ్ఞం అది చేస్తున్నప్పుడు, కలశంలో నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టాక ఏం చేస్తాం, అంతా అయిపోయాక ఆ నీళ్లు పైన చల్లుకుంటాం. ఎందుకు, ఎందుకు చల్లుకోవటం పైన? ఆ యజ్ఞంలో వచ్చిన వైబ్రేషన్స్ అన్ని కూడా నీటిలో వెళ్తాయి. అది నీటి యొక్క లక్షణం. అంచేత మీరు ఏం చేశారు, నీటితో యంత్రాన్ని గీసుకున్నారు. దేంతో గీశారు, అనామికతో గీయమన్నాను. అనామిక అంటే పేరు లేనిది. పేరు లేనిది ఏంటి అంటే పరమే వ్యోమన్. ఈ ఒక్క వేలకే పాపం అనామిక అంటే దీనికి పేరు లేదు అని అర్థం. ఇందుకు పేరు లేదు అంటే ఉన్నది సూర్యుడు ఒకడే. సూర్యుడు వచ్చాక మిగతా గ్రహాలన్నీ వస్తాయి. అంచేత ఈ 7 రోజుల గ్రహస్థితి యొక్క చక్రీయ భ్రమణాన్ని అర్థం చేసుకునేటటువంటి విద్య నేర్చుకోండి. కానీ విద్య ఏం చేస్తుంది, మన శరీరం లోపలికి వెళ్ళాక 5 శక్తులుగా మారుతుంది. సూర్యుడు శనిగ్రహము బేసిస్ గా, అంటే ఒక ర్యాపర్ అనుకోండి. ర్యాపర్ అంటే అర్థం అవుతుంది కదా, ఒక అంచేత పై పొర ఏమో సూర్యుడు అనుకోండి, కింద పొర శని అనుకోండి. లేకపోతే ఇది ద్యావా పృథివీ, ద్యావా అంటే ఆకాశము పృథివీ. వీటి మధ్య మిగతా 5 ఉంటాయి, ప్రపంచము. అందువల్ల ఆదివారంతో స్టార్ట్ అవుతుంది, శనివారంతో వీకెండ్ అవుతుంది. పేర్లు అవే పెట్టే మనం. వీకెండ్ గురువారం ఎందుకు అనకూడదు, నేను గురువారం నుంచి గురువారం లెక్క పెడతానని ఎవడు అండే, ఎవడు చెప్పాడు సూర్యుడితో మొదలెట్టమని. మనం అంత దూరం అయిపోయాం ఆ ప్రాకృతిక విద్యకి. ఇవంతా కూడా ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది. అంచేత ఋగ్వేదము అందరికీ పనికొచ్చేటటువంటి సైన్స్, బయో సైన్స్. అంచేత ఎప్పుడైతే బయోకెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ పెరుగుతుందో, మెల్లమెల్లగా వేద విజ్ఞానము బయటకు వస్తోంది. కానీ వేద విజ్ఞానము సంచయం చేసి ఉన్నారు మన గురువులు. అంచేత ఈ బయోలాజికల్ సైన్సెస్ లో గురువారము, జూపిటర్ చాలా ఇంపార్టెంట్ మనకి, మానవ జాతికి. ఏ మానవ జాతికి, ఋగ్వేదీయ జీవిత విధానాన్ని జీవించేటటువంటి మానవ జాతికి అది చాలా ఇంపార్టెంట్ గురువారం. అంచేత గురువారం ఎవరికి అప్పచెప్తాం మనం, గురుదేవుళ్ళకి అప్పచెప్తాం. ఎవడవుతే ఏముంది, వాడు కెమిస్ట్రీ ఒకటే, కానీ కెమిస్ట్రీ చెప్పే టీచర్స్ అనేక మంది. కానీ ఏం చెప్పిన వాళ్ళు ఏం చెప్తారు, అదే చెప్తారు. అంచేత గురువులు వేరువేరుగా ఉన్నా చెప్పే విద్య ఒకటే, ఆత్మవిద్య ఒకటే. అంచేత గురువారం నాడు మీరు వైబ్రేషన్స్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక ఆ రోజు ద్రవాహారం మీదే ఉండమన్నాం. ఎందుకు ద్రవాహారం మీద ఉండటం, భలే భలే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు, పిచ్చి పిచ్చి ఎక్స్ప్లెనేషన్స్. కడుపుకి రెస్ట్ ఉండాలట, లేకపోతే ఏంటి కడుపు ఖాళీ చేయాలి, ఇంటెస్టెన్స్, అది ఒక లాభం. నేను మీతో చెప్పాను కదా, మీరు ఆత్మవిద్య కోసం ధ్యానం చేయొద్దు బాబు. మీ జుట్టు పండిపోయిందా ఏం పర్వాలేదు, మీరు ధ్యానం చేసుకోండి, మీ జుట్టు నల్లబడిపోతుంది అంటే మీరు చేస్తారు. ఆత్మవిద్య అక్కర్లే, ఎందుకు పనికిరాని జుట్టు ఉంటే అంత ఊడితే అంట. కానీ అది ఎలా ఉండాలి, అది తెల్లబడకూడదు, నల్లగానే ఉండాలి. మన స్థితి అది. అంచేత అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం కాదు. నీరు ఎప్పుడైతే ఉంటుందో, నీటి యొక్క ఇప్పుడే లక్షణం చెప్పాను నేను మీకు. నీటి లక్షణం ఏంటి, వైబ్రేషన్. అంచేత గురువు యొక్క వైబ్రేషన్ మీకు పరిపూర్ణంగా రావాలి అంటే మీరు ద్రవాహారం మీదే ఉండాలి. దాని బదులు ఏదైనా తీసుకోవచ్చా మాస్టరు, మీరే చెప్పండి, తీసుకోవచ్చు తీసుకోకూడదు, నేనేం చెప్పేది. మనకి ప్యూర్ వాటరే బెస్ట్ కండక్టర్, బెస్ట్ కండక్టర్ కాదు కంటైనర్. మీరు పడరసం తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంప్యూరిటీ వచ్చేసింది అందులో. అది మీకు హెల్త్ కి మంచిది కావచ్చు, కానీ మనం ఏ ప్రిన్సిపుల్ తో నీళ్లు తాగమంటున్నామో ఆ ప్రిన్సిపుల్ కి అగెనిస్ట్. కంటైనర్ అంటే గ్రహించేటటువంటి గ్రాహక పాత్ర.
అర్థమైంది కదా. అంచేత ఆ గురువారము ఏ విద్యకు కేంద్రమవుతుందో ఆ దేశము జగద్గురు పీఠము వహిస్తుంది అని 1555 లో చెప్పాడు నాస్ట్రాడమస్. ఆయనకి ఇండియా ఉందని తెలియదు అప్పటికి. హి డజంట్ నో దట్ ఇండియా ఎగ్జిస్ట్. గురువారానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎప్పుడు ఎక్కువ అవుతారు అప్పుడు మళ్లీ వేద విజ్ఞానం బయటకు వస్తుంది. అందుకే గురువుని బృహస్పతిని దేవతల యొక్క గురువు అంటాం. దేవతా విద్య అంటే స్వర్గలోక విద్య. ఇంకా రకరకాల కనెక్షన్స్ ఇవంతా దేంతో వస్తాయి, అయి యంత్ర విద్యతో వస్తాయి. ఈ యంత్ర విద్య చాలా ఇంపార్టెంట్. మీకు మాకెందుకు అద్భుతమైనటువంటి ఫిజిషియన్ వాడు, డాక్టర్ సర్జన్, ఇంకా వాడిని మించి సర్జన్ మూడు లోకాల్లోనూ లేడనుకోండి. వాడు పేషెంట్ దగ్గరకు వచ్చాడు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర, కొయ్యమనండి వాడిని, చేయమనండి ఆపరేట్ చేయగలడా? మరి ఈ యంత్ర విద్య లేకుండా మీరు ఆధ్యాత్మిక విద్య ఎలా నేర్చుకుంటారు? ఎందుకు ఆ మూర్ఖత్వం వచ్చిందో నాకు తెలియదు. కానీ నేర్చుకునేటప్పుడు బిట్టుబై బిట్టి నేర్చుకుంటాం, అది వేరే విషయం. ముందు థియరీ నేర్చుకుంటాం, కానీ థియరీ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉండాల్సిందే. ఇన్స్ట్రుమెంట్ లేకుండా మీరు ప్రాక్టీస్ చేయండి, చూస్తాను ఎలా ప్రాక్టీస్ చేస్తారు. యంత్ర విద్య ద ఇన్స్ట్రుమెంట్స్ యొక్క విద్య. మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని అంటే 7. ఇంకా అందులోంచి సబ్ డివిజన్స్ చాలా వస్తాయి, అది వేరే విషయం ఎక్స్పర్టైజ్ బట్టి. అచ్చట ఆహారం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ యంత్రములను గుర్తుంచుకోండి. మరి స్కూల్లో ఉన్నాం, బస్సులో ఉన్నాం, గీయటం ముఖ్యమా, అది గుర్తుంచుకోవటం ముఖ్యమా? మీరు ఇలా మాట్లాడుతూ గీస్తే ఏం లాభం? అంచేత గీయలేకపోతే మనసులో ఊహించుకోండి. మనసులో అనుకున్నాకే కదా ఇక్కడ గీసేది మీరు చేత్తో. అంచేత కాలేజెస్ లో ఉన్నాం, ఎక్కడో ఉంటాం మనకు అది వీలు పడనటువంటి చోట. కానీ ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్నా ఆ రోజు యొక్క గ్రహము యొక్క యంత్రము ఖచ్చితంగా మీరు ఊహించుకోవాలి. వేయగలిగితే చాలా ఇంపార్టెంట్. ఎందుకు వేయగలిగితే చాలా ఇంపార్టెంట్? స్పందనలకి క్రియ ఎప్పుడు కలవాలి. కలవలేదు అంటే స్పందన కరెక్ట్ గా జనరేట్ అవ్వలేదు. సంగీతం వింటో నీ చేతులు ఆటోమేటిక్ గా తాళం వేయకపోతే సంగీతంలో ఆ ఊపు రాలేదని అర్థం కదా. అంచేత వీలైనంత వరకు ఆ యంత్రాన్ని, ఈ యంత్రం వేయటం వల్ల ఇంకో లాభం ఉంది, మీకు దిశలు తెలుస్తూ ఉంటాయి. లేకపోతే అదేదో సినిమాలో చూశాను, అది జోక్ బాగానే ఉంది. ముగ్గురు తాగుబోతు గళ్ళు, వాళ్ళు ఎంత సత్యాలు చెప్తారో పాపం, వాళ్ళు ఋషులు అనాలి, తాగుబోతులు అంటాం మనం. వాళ్ళు అర్ధరాత్రి బాగా తాగేసి బయటకు వచ్చారు, చీకటిగా ఉంది బయటకు వచ్చి. మధ్యాహ్నం ఒక 4 రోడ్ల కూడలికి వచ్చి ఒక పెద్ద లైట్ వెలుగుతుంది. ఒకడు అన్నాడు, అరే సూర్యుడు రా అన్నాడు. ఇంకోడు చంద్రుడు రా అన్నాడు. మూడోవాడు అన్నాడు, చూడు మనం మొదటిసారి ఈ ఊరికి వచ్చాం, అది సూర్యుడో చంద్రుడో మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు అన్నాడు. మన ఆధ్యాత్మికతలు ఇలా ఉన్నాయి, అన్ని పుస్తక జ్ఞానే. ఒకడు సూర్యుడు అంటాడు, ఒకడు చంద్రుడు అంటాడు, ఒకడు అదేంటో మనకు ఎలా తెలుసు? వద్దు, ఆ పిచ్చి వద్దు, మీకే తెలుస్తుంది అది. ఈ దిశ విజ్ఞానం మీకు అర్థం అవుతే మీకు ఆటోమేటిక్ గా పడుకున్నా మీకు తెలిసిపోతుంది మీరు ఏ దిశలో పడుకున్నారు. ఇట్ ఈస్ ఎ ఇన్నర్ ఫీలింగ్, కంపాస్ ఉంది, ఆటోమేటిక్ గా అది నార్త్ సౌత్ వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది? ఇట్ ఈస్ ఇట్స్ ఇన్హెరెంట్ నేచర్. అంచేత దిశా జ్ఞానము మానవ శరీరం యొక్క సహజ ధర్మము, దాన్ని భ్రష్టు పట్టించాం మనం. చివరికి దిశ ఎక్కడుంది అంటే ఆ ఊరి వాళ్ళని అడగాలి, మనం ఆ ఊర్లో లేంగా. అంచేత ఉత్తరం ఎక్కడుందో, తూర్పు ఎక్కడుందో, దక్షిణం ఎక్కడుందో. అంచేత ఆ దిశా జ్ఞానము మీలో పెంచటానికి, ఆ వైబ్రేషన్స్ పెంచటానికి యంత్ర విద్య చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 7 యంత్రాలను కలిపితే వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రము మన శరీరము, అదే శ్రీ యంత్రము, అదే శ్రీ విద్య. అంచేత శ్రీ విద్య నేను చేయొచ్చా చేయకూడదా? నీ శరీరము శ్రీ యంత్రము అనుకుంటే నేర్చుకో, కాదు మానే. కానీ శరీరధారి ప్రతి ఒక్కడు కూడా శ్రీయంత్ర స్వరూపుడే. అంచేత ప్రతి వ్యక్తికి కూడా శ్రీయంత్రము యొక్క జ్ఞానము తెలుసుకోవటానికి అర్హత ఉంది. అంచేత మంత్రము యంత్రము, దీని తర్వాత తంత్రము టెక్నాలజీ, దేనికి ఉపయోగించుకుంటావు నువ్వు? స్కూటర్ ఉంది, యంత్రం ఉంది, మనసులో ఆలోచనలు ఉన్నాయి, మంత్రం ఉంది, నువ్వు ఎటు వెళ్తావు? ఇట్ డిపెండ్స్, ఏ చోటకి వెళ్ళాలి, స్నేహితుడి ఇంటికి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, దేవాలయానికి వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి డైరెక్షన్స్ టెక్నాలజీ మీకు తెలియాలి. ఆ టెక్నాలజీ తంత్రము, ఆ తంత్రమే వాస్తు. వాస్తు అనేది తంత్రము. వాస్తు అంటే ఏంటి? మనం నివసిస్తున్నటువంటి చోటు ఆధ్యాత్మ విద్య నేర్చుకోవటానికి అనుకూలముగా ఉన్నదా లేదా? ఓ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మాకు వాస్తు మీద నమ్మకం లేదు మాస్టర్, నమ్మకం లేదు కదా. టీబీ పేషెంట్ ఏం చేస్తామంటే చీకటి కొట్టులో తడితడిగా ఉన్నటువంటి చోట పడేయండి, అద్భుతమైనటువంటి మందులు ఇవ్వండి వాడికి. ఏమవుతాడు వాడు? చస్తాడు వాడు. ఎందుకు చేస్తాడు? వాస్తు కరెక్టే లేదు. వాస్తు అంటే అది, వాతావరణం కరెక్టే ఉండాలి నువ్వు ఎంత చేసినా. ఆ వాస్తు విద్య కరెక్ట్ గా లేకపోవటం వల్ల నువ్వు ఆలోచనలు కూడా భ్రష్టుపడతాయి. మనం సక్రమంగా ఈ వేద విద్య ఇంత గొప్పది అని తెలిసినా మీరు దాన్ని పాటించలేకపోవటానికి కారణము మీరు నివసిస్తున్నటువంటి ఇంటిలో దీనికి తగిన వాతావరణం లేదు. మరి మా ఇల్లు, అద్దిళ్ళు మేము ఎలా మారుస్తాం? గది ఎవడు మార్చమన్నాడు? అమరిక మార్చమన్నాం. ఆ గదిలో ప్రతి గదికి నాలుగు దిశలు ఉంటాయిగా, నాలుగు కోణాలు ఉంటాయిగా. ఏ దిశలో ఏది ఉండాలో అదే అర్థం చేసుకోండి తప్ప మీరు ఇళ్లనే మార్చక్కర్లే, ఏమి మార్చక్కర్లే మీరు ఇళ్ళని. అది తంత్రము. ఇవి మూడు కూడా ప్రతి గురువు యొక్క జీవిత చరిత్రలో మీరు గమనిస్తారు. ఎక్కడ ఉందో అది, మంత్రము ఎక్కడ ఉపయోగించుకున్నాడు గురువు? సిద్ధిసాయి దగ్గరికి పాము కాటేసినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమన్నాడు? ఏం సిద్ధిసాయి చరిత్ర నీకు సంఘటన లేదా అందులో? ఏమన్నాడు? పో 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 అన్నాడు. వీడు గాబరాపడ్డాడు. మేము బాబా దగ్గరికి వస్తే పో 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 అంటే ఎవరిని పొమ్మన్నాడు ఆయన? మంత్రము యొక్క శక్తి అలా ఉపయోగించుకున్నాడు. మరి మిగతా మీరు చూసుకోండి, తంత్రం ఎలా ఉపయోగించుకున్నాడు? తంత్రం ఎక్కడ ఉపయోగించుకున్నాడు? టెక్నాలజీ. తంత్రం అంటే అర్థమైంది కదా. ఇది ఒక సిద్ధిసాయి ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే, ఇప్పుడు మీరు పారాయణలు చేసి పారేస్తున్నారు కనుక మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు అందులోనే. ప్రతి గురువు చరిత్రలోనూ వస్తుంది, రాకపోతే వాడు గురువే కాడు. ఈ మూడు ఉంటాయి, తంత్రము, టెక్నాలజీ, ధ్వని. ధ్వనిని సిద్ధిసాయి ఉపయోగించుకున్నంత గొప్పగా ఎవడు ఉపయోగించుకోలేదు. ముందు ఏం చేసేవాడు ఆయన? ఆయుర్వేదం ఇచ్చేవాడు. మీరు ఆ చరిత్ర చదివితే అర్థమవుతుంది. ముందు రోగ నివారణకి ఆయన ఆకులు ఇచ్చేవాడు, పసర్లు ఇచ్చేవాడు, సేవ చేసేవాడు. తర్వాత ధ్వని టెక్నాలజీ డెవలప్ చేశాడు ఆయన. మీరు ఆయన జీవిత చరిత్ర తెలిస్తే తెలుస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్. మనం అలా చదవంగా వాళ్ళ చరిత్రలు, ఏదో పారాయణ చేసేస్తే మాకు అందుకే మా నల్ల తెల్ల చుట్టూ నల్లబడిపోతే చాలు పారాయణ చేసి, చాలా అద్భుతం. అందుకే కదమ్మా ఇది చెప్పేది, కరెక్ట్ కదా? నీ బాధ కరెక్టే. అందుకే ఈ క్లాసులు, ఈ క్లాసులు అందుకే. మీరు ఇలా ఆలోచించుకోండి అని అంచేత టెక్నాలజీ ఆఫ్ హీలింగ్ పీపుల్ బై ఊది, విభూతి ద్వారా మంది ఇవ్వటం. కానీ ఎలా ఇచ్చాడు ఆయన, ఏ చేతి వేళ్లను ఉపయోగించుకున్నాడో మనం గమనించి ఉన్నాం. అది గమనించాలని అడిగి తెలియదు. ఐదు ప్రాణాలకి ఐదు వేళ్లే ఉన్నాయి. ఎందుకు ఐదు వేళ్లు ఉన్నాయి? నేచర్ ఇచ్చిందంటాడు. నేచర్ ఏమలేదు, నీకు ఆరో ప్రాణం డెవలప్ చేసుకుంటే నీకు ఆరో ఇంద్రియం కూడా వస్తుంది, మూడో కన్ను కూడా తెరుచుకుంటుంది. ఇంద్రియాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తలలు కూడా పెరిగిపోతాయి. రావణాసురుడు గొప్పతనం అది. పిచ్చి వేషాలు వేశాడు కనుక తగలడ్డాడు. కానీ 10 తలకాయలు, 20 చేతులు మీకు వస్తాయి. అన్ని చేతులు వస్తాయి. ఎట్టా మాస్టారు డ్రెస్ కుట్టించుకోవటం? తలకాయలు వస్తాయంటే అర్థము తలలు వస్తాయని కాదు, అంత సామర్థ్యం పెరుగుతుంది మీకు. టెక్నాలజీ, ధ్వని టెక్నాలజీ అంత గొప్పది. సహస్ర బాహో భవ విశ్వమూర్తి, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా. మీరు ఇక్కడ నేర్చుకోండి ఆ ధ్వనిని, వీ విల్ యూజ్ లైక్ దట్. కానీ నేను యూజ్ చేయను, మీరు యూజ్ చేయాలి, మీరు నేర్చుకోవాలి. ఆ టెక్నాలజీ తంత్రము. మరి యంత్రం ఎక్కడ ఉపయోగించుకున్నాడు, ఎక్కడైనా ఉపయోగించుకున్నాడా యంత్రము? ఇది ఉపయోగించుకోకుండా అసలు గురువు కానే కాడు వాడు, అదే చెప్పేది నేను. ప్రతి గురువు ఉపయోగించుకుంటాడు. కొంతమంది గురువులు అయితే అసలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ సింబల్సే జియోమెట్రిక్ డిజైన్స్. అసలు ఆ ఇన్స్టిట్యూషన్ కి ఒక సంకేతం ఉంటుంది కదా, అది యంత్రమే. అరవిందో యొక్క యంత్రము, మదర్ యొక్క యంత్రము, జియోమెట్రికల్ ప్యాటర్న్స్ అవి. కానీ మన శిరిడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆయనే ఆయన యంత్రం ఎక్కడుందో చెప్పండి నాకు. అక్కడ చూసి కాపీ కొడుతూ చెప్పుకో. స్వస్తికి మనం పెట్టింది, ఫ్రేమ్ పెట్టేవాడు పెట్టాడు స్వస్తికులు. ఆయనయే దాన్ని యంత్రాన్ని ఉపయోగించుకున్నాడు. యంత్రము అంటే ఏంటి? జియోమెట్రిక్ డిజైన్. మానవ శరీరాలన్నీ ఏంటి? జియోమెట్రిక్ డిజైన్సే. కానీ ఆయన ఏ డిజైన్ ఉపయోగించుకున్నాడని? గుర్రాన్ని ఉపయోగించుకున్నాడు, గుర్రము యొక్క చేతనత్వాన్ని ఉపయోగించుకున్నాడు ఆయన. ముందు మేకను ఉపయోగించుకుందాం అనుకున్నాడు. మన శిష్య పరమాణువులు ఉంటారు కదా, ఉపయోగించుకోనివ్వలే. మనం ఎంత ఘోరంగా గురువుల్ని తగలెడతాము ఊహించుకోండి. అందుకే గురువుల్ని హత్య చేసేది వాళ్ళ శిష్యులే. మీకు కోపం వచ్చినా అర్థం చేసుకోండి, అలాగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట శక్తి ఏది కూడా గురువుని చంపలేదు. హిందీలో సామెత ఉంది, తెలుగులో కూడా ఉంటుందండి, గరకాభేది లంకాఢాయ అని. విభీషణుడు బయటకు వచ్చి రావణాసురుడు ఎక్కడ కొడితే చస్తాడో చెప్తేనే పాపం రావణాసురుడు చచ్చాడు, లేకపోతే పాపం చావడు. ఇంటి గుట్టు ఇంటి గుట్టు అది. అలాగా అది అర్థం అవ్వాలి. అసలు గురువులు సర్వజ్ఞుడు సర్వవ్యాపి అని చెప్పిన వాడు 32 రూపాయలు ఇచ్చి రెండు ఇవి కొన్నట్ట మేకలు. చావుగొట్టి చెవులు మూసి ఆయన ఏడిపించేసి శుద్ధి సాయిని ఏడిపించగలిగారు వీళ్ళు. ఆ విధంగా శిష్యులు చాలా గొప్పవాళ్ళు, దే ఆర్ క్వైట్ క్యాపబుల్. కానీ అక్కడ గురువు చేతకాక ఊరుకోలేదు, ఇంకా వీళ్ళకి అది ఆ విద్య రాదు, ఆ స్థితిలో లేరు వాళ్ళు నేర్చుకోవటానికి అని ఇచ్చేసాడు. వాళ్ళకి నేర్పగలను అనే నమ్మకం ఉండి ఉంటే శిష్యులు చెప్తే ఇచ్చేస్తే ఇంకా వాడేం గురువు. కానీ ఆ శిష్యుల యొక్క సైకాలజీ అర్థమైపోయింది, లేకపోతే అప్పుడే శ్రీ యంత్రం దిగేదేమో. 32 అనేది శ్రీ విద్యలోని ఒక అద్భుతమైనటువంటి సంఖ్య. ద్విజ పంక్తి ద్వయోజ్వల, తెల్లమేక నల్లమేక కొన్నాడు ఆయన ద్విజ పంక్తి. అప్పుడే శ్రీ విద్యను దింపేవాడేమో. చాలా మిస్ అవుతాం మనం గురువుల దగ్గర. కారణం ఏంటి? చెప్పింది చెప్పిన రోజు నేర్చుకోరు మీరు. ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఏ రోజు చెప్పింది ఆ రోజు అర్థం చేసుకోండి. మీరు మొత్తము నేను చెప్పాను కదా, మొత్తం దింపేస్తాను నేను. కానీ మీరు కంగారు పడకండి, మాకు ఇది రావటం లేదే చేయటం లేదే, మీకు రావాలని నేను అంటలే. వివరణ లాజిక్ అర్థం అయితే చాలు. ఇది మనం చేస్తున్నాం, ఇలా చెయ్యాలి. ఎలా ఇది? యాజ్ లెక్చరర్స్ మా అనుభవం ఏంటి అంటే, మొదటి రోజు క్లాసులో సిలబస్ డిక్టేట్ చేస్తాం, మొత్తం సిలబస్ చెప్పేస్తాం వాళ్ళకి. ఎందుకు చెప్తాం? తర్వాత మీరు చెప్పేటటువంటి క్లాసుల్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అడుగుతారు, మాస్టర్ మీరు ఈ పాయింట్ చెప్పలేదే. అలాగా ముందు డిసెంబర్ 1999 లోపల ముందు సిలబస్ దిగిపోతే మొత్తం దిగిపోవాలని నా కోరిక. విషయాన్ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మంత్రము యంత్రము తంత్రము చెప్పాను నేను ఇవాళ. మంత్రము అంటే థాట్ ఫోర్స్, ఆలోచనల యొక్క శక్తి. ఆలోచనల యొక్క శక్తి దేంతో పెరుగుతుంది? నిరంతరము అదే ఆలోచన ఆలోచిస్తూ ఉంటే. అదే ఆలోచన ఆలోచించటానికి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని గుర్తుంచుకోవటానికి ఫార్ములాలా డెవలప్ చేసుకుంటారు, దాన్ని మంత్రము అన్నాం. అంచేత ప్రతి మంత్రము కూడా ఒక ఫార్ములా, దాన్ని రిపీట్ చేసుకోవాలి మీరు. దాని తర్వాత ఏం చెప్పాను? యంత్రము. మన శరీరాలలో ఉండేటటువంటి అనేక యంత్రాలన్నీ కూడా 7 గ్రహాల యొక్క యంత్రముల మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఏడు గ్రహాల యొక్క యంత్రములే ఆహారము తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. గాల్లో అయినా రాసుకోండి, కానీ నా సజెషన్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకుని ఈ వేలుతో నీళ్లతో మాత్రమే రాయండి. అర్థమైందా? వీలైనంత వరకు, వీలు లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా మీరు ఒక మంత్రం చెప్పాను నేను, ఏంటది, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమాన. ఇది తప్ప ఇంకో దారి లేదు మీకు. ఇది మేము చెయ్యం మాస్టారు, మీ ఇష్టం చేయకండి, కానీ ఇంకో దారి లేదు ఎదగటానికి. మీ శరీరంలో ఉన్నటువంటి వాయువులు అవి స్టెబిలైజ్ అవ్వకుండా, అవి గట్టపడకుండా ఏం చెప్పగలం మీకు?